శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడి పరిప్రార్థన స్వీకరించి భూమి మీద జన్మించడానికి అంగీకరించిన విషయం చెప్పుకున్నాం మనం. స్వయముగా తాను దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంలో వాసుదేవుడిగా జన్మిస్తానని, తనకి అన్నగా బలరాముడనే పేరుతో అనంతుడు ఆదిశేషుడు జన్మించబోతున్నాడని, యోగమాయ యశోదాదేవికి కూతురుగా పుడుతుందని, దేవతలంతా గోపాలకులుగా దేవతాస్త్రీలు గోపికలుగా జన్మిస్తారని బ్రహ్మకి చెప్పి తద్వారా అందరికీ ఆశ్వాసం కలగజేసి పంపించాడు. ఇప్పుడు కంసుడు చెల్లెల్ని స్వయంగా బావగారిని ఒక రథం ఎక్కించుకొని ఆ రథం తోలుతూ ఉంటే ఆకాశవాణి వాడి చెవులకి భయం కలిగేలాగా, చెవులకు ములుకుల్లాగా, ఒరే నువ్వు ఏ చెల్లెలి మీద ప్రేమతో ఈ రథం నడుపుతున్నావో ఆ చెల్లెలి అష్టమ గర్భం నిన్ను హరిస్తుంది అనగానే వాడు ఉలిక్కిపడి అంతవరకు పెంచుకున్న ప్రేమ మొత్తం తుంచి చంపడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడే ఒక అనుమానం చాలామందికి, ఈ ఆకాశవాణి అనవసరంగా లేని తంటా తెచ్చిపెట్టిందని. వాడు ఆకాశవాణి వల్లే కాదు, నిరంతరం పాపాత్ముడు వాడు. పాపాత్ముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళని పాపాత్ములను కూడా అనరు, అవ్యవస్థిత చిత్తులు అంటారు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర, క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే, అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదు. వ్యవస్థిత చిత్తము అంటే నిలకడగా ఉన్న మనస్సు కలిగిన వాడు. అవ్యవస్థిత చిత్తుడు అంటే మనస్సు క్షణక్షణం మారిపోతుంది. ఒక క్షణమేమో సంతోషిస్తాడు, మరో క్షణంలోనే కోపం వచ్చేస్తుంది. ఏ క్షణంలో కోపం వస్తుందో ఏ క్షణంలో సంతోషం వస్తుందో తెలియదు. సంతోషం వచ్చినా పట్టపగ్గాలు ఉండవు, ఆనందం ఎక్కువైపోతే పీకిదాకా పాయసం తింటావో తస్తమని పీకదాకా కూరుతాడు. ఆ క్షణమే కోపం వచ్చిందంటే ఇందాక పెట్టిన పాయసం కక్కని వీపు మీద నుండి గుద్దుతాడు. వీళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఇటువంటి వాళ్ళ ప్రసాద అపి భయంకర అంటే వాళ్ళ అనుగ్రహం ప్రేమ కూడా ప్రమాదమే. అటువంటి వాడితో స్నేహం చాలా ప్రమాదం. మీరు చూశారు కదా, నవ్వుతూ మాట్లాడుతున్నాడు అట్టే సీరియస్ అయిపోతాడు అనమాట. ఎందుకు సీరియస్ అవుతాడో తెలియదు, ఏముండదు ఇంతగా అక్కడ. ఏముండవు మేస్టారు అని పిలిచాడండి ఒక ఆయన, నన్ను మేస్టార్ అంటావా, అందులో 10 మంది ముందు మేస్టార్ అంటావా, నేను మేస్టార్నా, నేను ఎక్కడ ఉద్యోగం చేశానని రెచ్చిపోయాడు ఒక ఆయన. ఇది జరిగింది వ్యవహారం. నిజానికి అందులో ఏమి తప్పు ఉన్నది, ఆ శబ్దంలో ఏమైనా దోషం ఉండి నేను అవమానపరిచే శబ్దం అయితే దుర్మార్గుడా పాపాత్ముడా తిట్టుంటే కోపగించాలి. ఏమండి మేస్టారు అంటే కోపం వచ్చి, ఏమండి మహాత్మా అంటే కోపం వచ్చి నన్ను మహాత్మా అంటావా అంటాడు. పోనీ మహాత్మా కాకపోతే దురాత్మ అంటే అదిగో దురాత్మ అంటావా అంటాడు. ఇంక వీడితోటి ఎలా బ్రతకడం? వీరికి వేదవ్యాసుల వారు కాళిదాసు అంతా కలిసి అవ్యవస్థిత చిత్తులను ఒక బిరుదు ఇచ్చారు. వీళ్ళతో ఎక్కువ స్నేహం చేయకూడదు. చాలామందికి తెలియదు కానీ వీళ్ళతో తిరిగితే ఇవాళకైతే రేపైనా మనకి ప్రమాదమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నోరు ఏ క్షణంలో ఏ విధమైన మాట మాట్లాడుతుందో తెలియదు కనుక. అటువంటి వాడు కంసుడు. ఈ కంసుడి దగ్గర బ్రతకడం పాము కింద పాము యొక్క పడగ నీడలో కప్ప వసించడం వంటిది అన్నారు. దాంతోపాటుగా వీడు పరమ పాపాత్ముడు, వీడి పాపం తొందరగా పండాలి. పాపం తొందరగా పండాలంటే పాపం తొందరగా ఎక్కువ చేయించాలి. పుణ్యాత్ముల్ని రక్షించడానికి భగవంతుడు జపం ఎలా చేయిస్తాడో పాపాత్ముల పాపం పండడానికి కూడా వాళ్ళ చేత పాపాలు ఎక్కువ ఆయనే చేయిస్తాడు. తొందరగా పోవాలి, విడిపోతే కానీ భూభారం తగ్గదు. ఒక్క దేవకిని అంతకాలం వాడు ప్రేమగా చూశాడు తప్ప లోకంలో ఇంకా ఎవరిని అలా చూడలేదు వాడు. వాడంతటి నీచుడు, స్త్రీలోలుడు, వ్యసనపరుడు, క్రూరుడు ఎక్కడ ఉండరు. జరాసంధుడు, దంతవక్త్రుడు మొదలైన వాళ్లతో కలిసి వీడు చేసిన పాపాలని లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడు కూడా సరిపోడండి. అందుకే వాడిని తొందరగా నాశనం చేయడానికి ఆకాశవాణి వాడి పాపం పడ్డడానికి ఈ మాట ఉన్నది. వాడు అందులో పడ్డాడు, చెల్లెలి కొప్పు పుచ్చుకున్నాడు, తల నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు టక్కున చెయ్యి పుచ్చుకొని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా వసుదేవుడు బావగారిని బ్రతిమిలాడడం మొదలెట్టాడు. కొన్ని దుర్మార్గ పనులు చేసే వాళ్ళని ఎదుర్కొంటే వీడికి ప్రమాదమే. కంసుణ్ణి ఎదిరించే ఓపిక వసుదేవుడి దగ్గర లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? వాడు రెచ్చిపోతాడు, చంపడానికి సిద్ధపడుతున్నాడు. పైపెచ్చు బలవంతుడు, బలవంతుడితో విరోధం కష్టం. అందుకని స్వతసిద్ధంగా కరుణాస్వరూపుడు గనక, చదువుకున్నవాడు గనక ఆప్యాయంగా బుజ్జగిస్తూ, బావా ఈ చెల్లెల్ని చంపకు అన్నాడు ఆయన. ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన్న చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల బ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడిదం. నువ్వు అన్నవి చెల్లెలికి చీరలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, ఏమీ ఇవ్వడానికి వీలు లేకపోతే, డబ్బు లేకపోతే ఆడపడుచుని కనీసం ప్రేమగా అయినా పలకరించాలి. ఒక్కొక్కప్పుడు ఆడపడుచుకోవడానికి కట్నం లేకపోతే, డబ్బు లేకపోతే, అందరిలాగా చీరలు మాడలు ఇవ్వలేకపోతే, అమ్మ బాగున్నావా ఎలా ఉన్నావా అని ప్రేమగా పలకరిస్తే చాలు. ధనం లేకపోయినా వచనే కాదరిద్రత, మాటలకి దారిద్ర్యం లేదుగా. నువ్వు మగవాడివి కాదు కనుక ప్రేమగా నా తల్లి చల్లగా ఉండు, పిల్లా పాపలతో సుఖంగా ఉండని దీవించాలి. అలా ఆదరించడం మాని ఆకాశవాణి పలికిన పలుకులకి ఉలికిపడి ఈ కలికిని చంపడానికి సిద్ధపడతావా? ఆకాశం అంటే ఏమిటి? శూన్యం. కేవలం శబ్దగుణం దాని లక్షణం. శబ్దం వినబడిందని ఆ శబ్దం కోసం తొందరపడి ఈ చెల్లెల్ని చంపడానికి సిద్ధపడతావా? నా మాట విను, చంపకు. ఆ మాటలు నిజమవుతాయని ఎప్పుడు నమ్మకూడదు. ఆకాశం శూన్యం, అదేదో పలికింది. ఆ పలికిన పలుకులు నిజంగా వచ్చాయో లేక మనకి భ్రమో తెలియదు. ఆ మాటల్ని నమ్మి ఇప్పటికిప్పుడు ఇందాకే పెళ్ళి అయినటువంటి కొత్త పెళ్లి కూతుర్ని చంపడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు. మానిరా, సహించు, తగదు, వధించకు, వేడుకుంటున్నాను అని గడ్డం పట్టుకుని బతిమాలాడు. ఈ చెయ్యి వదిలితే వెళ్ళి చేత్తోనే కత్తి పుచ్చుకుని ఎక్కడ నరుగుతాడోనని ఓ పక్కన చేతిని అలా గట్టిగా పట్టుకునే మరో చేత్తో గడ్డం దగ్గర చెయ్యి పెట్టి, బావా ఇందాక ఈ కత్తి పట్టుకున్న చేతితో ఇంత బెల్లం గడ్డ పట్టుకుని నా గడ్డం కింద పెట్టి ఇదిగో మా చెల్లెని తెచ్చి పెళ్లి చేస్తున్నాను, కాశీ యాత్రకు పోవద్దని బతిమాలావు నువ్వు, ఇప్పుడు మళ్ళీ ఆ చేతితోటి ఈ చెల్లెని చంపుతావా? బంగారం లాంటి ఈ చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నావు, ఎంత ఎత్తుకున్నావు, ఎన్ని సేవలు చేసావు, ఆ చెల్లెల్ని చంపడానికి మనసు ఎలా ఒప్పుకుంది? నిజానికి ఈమె నీకు వరుసకి చెల్లెలు, కానీ చెల్లెలు కాదు, కూతురు కంటే ఎక్కువ. అంత ప్రేమగా పెంచావు, ఇద్దరికి వయసులో కూడా ఇక 16 ఏళ్ళు తేడా ఉంది. అందుకే వాడు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడు. చెలియల్ కన్నియ ముద్దరాలు అవల నీ సేవంబ చింతిల్చు నిర్మల దీనిల్ బయలాడు మాటలకునై మర్యాద పోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకట కోపంబు పాపంబు నిచెలినోహో తెగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వర. ఈమె నీకు చెల్లెలు, కానీ కేవలం చెల్లెలు కాదు, కూతురు కంటే ఎక్కువ. కన్య అంటే పెళ్ళైనా ఇంకా భర్తతో కాపురానికి వెళ్ళకపోతే ఆ స్త్రీని కన్య అని అంటారు. ముగ్ధ, ముగ్ధ అంటే ఏమిటంటే నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకురాలని ముగ్ధ అంటారనమాట. అంటే ఏం తెలియదు, పాపం పుణ్యం ఏమీ తెలియదు. లౌకిక ప్రపంచంలో అనుభవం లేకుండా పెరిగితే, అమాయకంగా ఉంటే, కల్లాకపటం తెలియకపోతే వాళ్ళని ముగ్ధ అంటారు. సహజంగా లోకంలో పూర్వం ఎక్కువ మంది ఆడవాళ్ళు ముగ్ధల కిందే ఉండేవారు, ఏం చెబితే అది నమ్మేసేవారు. అటువంటి అమాయకురాలు ఈవిడ. పైగా గట్టిగా నువ్వు కొడితే ఆ దెబ్బలు తట్టుకునేంత శారీరక బలం కూడా లేదు. స్త్రీలలో కూడా కొంతమంది మంచి బలంగా ఉంటారు, అవసరమైతే అన్నగారిని రెండు తనగలరు. ఈవిడ పాపం అమాయకురాలతో అవడంతో పాటుగా సన్నగా కోమలంగా చిన్న దెబ్బ కొడితే పడిపోయేటట్టుగా ఉంది. అటువంటి అబల నిత్యం నీ క్షేమమే కోరుకుంటుంది. నిజంగా పెళ్లి జరుగుతున్నంతసేపు ఆవిడ ఏం చేస్తుందో తెలిసినా గర్గ సంహితలో రాశారు, చాలా అపూర్వమైన ఘట్టం. నిజానికి పెళ్లి కుదిరిన దగ్గర నుంచి పుట్టింటి వారిని మరిచిపోయి కేవలం తన కాబోయే మొగుడిని మాత్రమే ఎక్కువ తలుచుకుంటారు ఆడవాళ్ళు. అందరూ ఇప్పుడు కలియుగంలో మీరు చూస్తూనే ఉన్నారు కదా, పెళ్లి కుదిరిందంటే ఇక 24 గంటలు మాయదారి ఫోన్ అలా మోగుతూనే ఉంటుంది. రైల్వే స్టేషన్ లేదు, బస్టాండ్ లేదు, కాశీ లేదు, యజ్ఞం లేదు, అవంతిపురం లేదు, ఎక్కడికెళ్ళినా ఇదే సోద. 24 గంటలు మాట్లాడినవాడు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం. 5 నిమిషాలు మాట్లాడితే అవతలాడితే నేను కూర్చోలేను, మళ్ళీ పుస్తకం చదువుకోకపోతే నా మస్తకం పనిచేయదు. అటువంటిది ఎలా పొద్దు నుంచి సాయంకాలం దాకా అన్నం తిన్నావా, ఇప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా, ఏం చేస్తున్నావు, నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాననే మాట అప్పటికి 600 సార్లు పలికేటవాడు. అంటే ఇది ఒక వెర్రి. ఈ వెర్రి ఏమవుతుంది ఎక్కువగా మాట్లాడటం వల్ల? పెళ్ళయ్యేంత వరకు మాత్రమే ఈ వెర్రి, రెండు రోజులు మొర్రి, ఆ తర్వాత వెర్రి మొరిపోయి ఆ తర్వాత నువ్వంటే నువ్వే, తర్వాత మళ్ళీ చూస్తూనే ఉన్నాం కలియుగం యొక్క లక్షణం. కానీ పూర్వకాలం అలా కాదట, ఎక్కువగా పాపం పెళ్లి చూపుల్లో చూసేవారు అంటే చూసేవారు, తాళి కట్టాక 4-5 రోజులు పోయాక ఈయనే మా ఆయన లేక ఈయన మా బావగారా అని కూడా అనుమానించే స్త్రీలు ఉన్నామని చెప్పారు మా చిన్నప్పుడు, అలా చెప్పేవారు పాపం. అటువంటి అబలలు చాలామంది ఉన్నారు. అందులో ఈ దేవకి కూడా ఒకతే, ఆమె వసుదేవుడి ముఖం పెద్దగా చూడలేదు. పెళ్లిలో ఎంతసేపు తాళి కడుతున్నప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు కూడా మా అన్నయ్య ఉన్నాడా, మా అన్నయ్య కంసుడేడి నెత్తి మీద అక్షతలు వేశాడా, ఆ అన్నయ్యకి ఇందాక ఎవరైనా పాలిచ్చారా, ఆహారం పెట్టారా అని ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అని అంది పాపం అని. అందుకని ఇక్కడ పోతన గారు చెప్పకుండానే విషయం చెప్పాడు, నీ క్షేమంబ చింతించు నిర్మల, ఎప్పుడు నీ క్షేమమే కోరుకుంటుంది. ఇంత ఆశ్చర్యకరమైన స్త్రీని ఎక్కడా చూడలా. మా అన్నయ్యో అని పెళ్ళి తంతులోకి అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వు ఇప్పుడు తన్నేదాకా కూడా ఆవిడ నిన్నే తలుచుకుంటుంది, నీ జపమే చేస్తోంది, దైవనామస్మరణ చేసినట్టుగా అన్నా 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 అంటుంది. అటువంటి అన్నుల మిన్నని ఆకాశవాణి పలుకులు విని చంపడానికి సిద్ధపడ్డావంటే నువ్వు ఎంత క్రూరుడు అయ్యావో ఆలోచించు. నిజంగా ఒకవేళ ఈ చెల్లెలి వాళ్ళ గండం వచ్చినా ప్రేమతో పెంచావు కనుక ఆవిడ చంపకూడదు. మన చేత్తో పెంచిన ముళ్ళ మొక్కని విషపు మొక్కను కూడా పేకలేమని శాస్త్రం. అటువంటిది ఈ పుణ్యాత్మురాల్ని అయ్యో మా అన్నయ్యేనా ఇంత ప్రేమగా పెంచిన వాడే నా తలనరుగుతున్నాడా అని లేడి పిల్లలాగా వణిగిపోతున్న దానిని చంపడానికి నీ చేతులు ఎలా ఆడుతున్నాయి. నా మాట విను, మర్యాద విడిచిపెట్టకు. సత్కులంలో పుట్టావు నువ్వు, మీ వంశం భోజవంశం, అటువంటి భోజరాజు అయ్యుండి ఈ వంశాల్లో కూడా యాదవుల్లో చాలా జాతులున్నాయి. యాదవులు వృష్ణి భోజ కుకురు అంధక దాశారహ సాత్వత అనే శాఖలున్నాయి. వాళ్ళల్లో ఈ శాఖల్లో భోజవంశం కొంచెం బలమైన వంశం అన్నమాట. ఈ శాఖల్లో కూడా ఈ శాఖ భోజశాఖ కొంచెం బలిష్టమైనది, రాజ్య పరిపాలన ఎక్కువ చేసేటటువంటి శాఖ. కంసుడు ఆ శాఖకి చెందినవాడు. కంసుడు ఒకడు, అక్రూరుడు ఒకడు, వీళ్ళందరూ భోజ కులస్థులు అన్నమాట. యాదవులకి సేనాధిపతి కృతవర్మ అని ఒకడున్నాడు. వాడు మహాభారత యుద్ధంలో కౌరవులు పోయి పెళ్ళాడు. కృష్ణుడు 10,000 మందిని పంపాడుగా, వాళ్ళకి నాయకుడిగా వెళ్ళిపోయాడు. వాడు ఒక్కడే కౌరవుల తరఫున బతికినవాడు, ఏది యాదవుల్లో వెళ్ళిన వాళ్ళలో. వీళ్ళంతా బలమైన వాడు. ఆ వంశంలో వాళ్ళకు ఒక నియమం కూడా ఉన్నది, సాధారణంగా నిద్రపోతున్న వాళ్ళని ఆడవాళ్ళని చంపకూడదు. నీ వంశం ఏమని వంశం? భోజవంశం. భోజవంశం వాళ్ళ నియమం ఏమిటి? స్త్రీలను చంపకూడదు. సొంత చెల్లెల్ని స్త్రీని చంపుతావా? అందువల్ల నువ్వు మర్యాదని పోగొట్టుకుంటున్నావు, మీ వంశానికి అపకీర్తి తెచ్చి పెడుతున్నావు. అందుకనే చింతింపు భోజేశ్వర అండం ద్వారా భోజకులంలో పుట్టి ఆడవాళ్ళని చంపుతారటయ్యా. మర్యాద పోదట్టి మర్యాదను విడిచిపెడతావా? సత్కులంలో పుట్టావు, పుణ్యమూర్తివి, వేదాలు పురాణాలు ఇతిహాసాలు చదివి ధర్మ సందేహాలు తీర్చేవాడు వాడే సామాన్యుడు కాదు. వాళ్ళు లేడుగాని ఉంటే నాకు పోటీ అయ్యేవాడు, అంత బాగా చదువుకున్నవాడు వాడు. అందుకనే నీకు నేను చెప్పాలా, కోపంబు పాపంబు, కోపం మహాపాపం. ఈ కోపంతో ఈ చరాచర జగత్తంతా నశించిపోతున్నది. హఠాత్తుగా వచ్చేస్తుంది కోపం. అజ్ఞానికి అనుక్షణం కోపం వచ్చి ఆ కోపంతో తాను నశించి ఇతరులను నాశనం చేసి ఇహము పరము రెండూ విడిచిపెడతాడు. అజ్ఞానికి ఎందుకు కోపం వస్తుందంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే అన్నారు. ఒక వస్తువును చూడగానే ఈ వస్తువు నాకు కావాలి అని అనిపిస్తుంది. ఈ వస్తువు కొనగలిగితే పర్వాలేదు, కొనలేకపోతే ఏమవుతుందన్నమాట, ఈ వస్తువు నాకు కావాలనుకున్నాను, దీనిని కొనలేకపోతున్నాను, ఈ మాత్రం ఒక్క వస్తువును కూడా కొనలేను, నా బతుకు ఎందుకు అని కోపం తెచ్చుకుంటాడు. అందుకని ఏం చెప్పారు, ముందు ఒక వస్తువుని చూడడం, చూచిన తర్వాత దాని మీద కోరిక ఏర్పాటు చేసుకోవటం, ఆ కోరిక తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది. ఇప్పుడు ఈ కోపం వల్ల ఏమవుతుంది, సమ్మోహం కలుగుతుంది, అంటే కళ్ళులా తిరుగుతాయన్నమాట. తనకి తెలియకుండానే కోపం ఎక్కువైపోయిన వాడికి ముఖం అంతా జేవులించేస్తుంది, ఆరోగ్యం పాడైపోయినట్టు అయిపోతుంది. ఒక క్షణం ఇలా చేతులు కండి ఉడుకుతాయి. చూసారు మీరు కోపిష్టి వాళ్ళని చూడండి, ఈసారి మీరు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వీడియో తీయించండి, తర్వాత వాడికే చూపించండి. ఆ కోపంలో శరీరం కంపించిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, క్రమంగా కళ్ళు తిరగడం అవుతుంది, ఒళ్ళు తిరగడం అవుతుంది, మళ్ళీ ఆ మోహం ఏమవుతుంది, జ్ఞాపకం శక్తి తగ్గిపోతుంది క్రమంగా. అప్పుడు బాగా కోపం ఎక్కువైపోయేవాడికి మోహం కలగడం వల్ల, ఒళ్ళు తిరగడం వల్ల, కళ్ళు తిరగడం వల్ల జ్ఞాపక శక్తి పోయి 2-4 విషయం మర్చిపోతాడు. క్రమంగా చదువుకున్న పాత చదువు ఉపాధ్యాయులు ఎందుకు మర్చిపోతున్నాడంటే ఈ పిచ్చకోపం వల్లే. స్మృతి స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ స్మృతి నశిస్తే జ్ఞాపక శక్తి నశిస్తే పూర్తిగా ఆలోచన శక్తి కూడా పోతుంది, విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, క్రుద్ధో హన్యాత్ గురువునపి, గురువు గారిని కూడా చూడకుండా చంపేస్తాడు. ఈ మాట ఎవరన్నారో తెలుసా, క్రుద్ధో హన్యాత్ గురువునపి అని సుందరకాండలో హనుమంతుడు అన్నాడు. హనుమంతుడు సీతాదేవి ఉన్న అశోకవనం కూడా తగలబడిపోయిందేమో, అంత అమ్మని చంపేశానేమో అని భయపడి ఆ తర్వాత చి ఎందుకు ఈ పనికి వాళ్ళ కోపం, ఈ కోపిష్టి వాళ్ళకంటే పాపిష్టి వాళ్ళు మరొకరు లేరు, కోపి గురువుల్ని కూడా చంపుతాడన్నాడు ఆయన. చూస్తున్నాగా మనం, క్రుద్ధో హన్యాత్ గురువునపి అని ఇంటికి వెళ్ళాక ఈసారి సుందరకాండ చూడండి. సుందరకాండలో మహానుభావుడు అయిన హనుమంతుడు చెప్పిన మాట నిజం. ఆ కోపం వచ్చిన వాడు గురువు గారు లేదు, ఇంకోటి లేదు, నువ్వు ఎవడైతే నాకేంటయ్యా అంటాడు వాడు. గురువు అయితే నాకేమంటే, బరువు అయితే నాకేమంటాడు. అప్పుడు ఏమైపోతాడు వాడు, ఇక వాడిని సర్వనాశనం అయిపోతాడు, వాడిని ఎవ్వరూ రక్షించలేరు. ఏమైపోయినా పర్వాలేదు, నేను తిడతానని అంటాడు, నేను ఇలాగే చేస్తానంటాడు. ఈ విధంగా బుద్ధి నాశనం అయిపోవటం వల్ల ప్రణశ్యతి, నశ్యతి అంటే నశిస్తాడు, ప్రణశ్యతి అంటే సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి అన్నిటికంటే మహాపాపం కోపం. ఒక్క కోపాన్ని జయించగలిగితే ఈ చరాచర జగత్తులో మనం సకల తపస్సులు చేసినట్లే. నీ చెల్లెల్ని చంపడం న్యాయమేనా కాస్త ఆలోచించు. ఒకవేళ ఈమెను చంపావనుకో, చంపినంత మాత్రం చేత నూరేళ్ళు బతుకుతావు భూమి మీద? ఇవాళ కాకపోతే రేపైనా నీకు మరణం తప్పదు, ఈమె కాకపోతే ఇంకోటి చేతిలో చస్తాం. మనం చావు తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే చావు ఇంకో రూపంలో వచ్చి కబళిస్తూనే ఉంటుంది. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, మనిషి పుట్టగానే వాడితో పాటు వాడి చావు కూడా పడుతుంది. జన్మవతాం అంటే పుట్టిన వారికి, జన్మ ఎత్తిన వారికి, జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి మరణము దేహేన సహజాయతే శరీరముతో పాటు పుడుతుంది. మన శరీరం పుట్టింది అని ఆనందిస్తున్నాం, కానీ మా అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అనుకుంటున్నారు ఈ పిచ్చాళ్ళు. దేహేన సహ అనే మాట ద్వారా ఏమన్నారు వేదవ్యాసుల వారు, శరీరముతో పాటు కొన్ని పుడతాయి, అందులో ఒకటి మృత్యువు. కాకపోతే ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ వందేండ్లకైనా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మరణం ప్రాణికి తప్పదు తప్పదు తప్పదు. ఇవాళో రేపో ఏదో ఒక రోజున ప్రతి వ్యక్తి ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టి కర్మను అనుసరించి పోవలసిందే. మరి వెంట ఎవరు వస్తారు అంటే, మును మేలు గన్న వేళ నరుడు కన్న విన్న తలచిన కార్యతంత్రంబు కలలోన బాడి తోడ కానబడిన ఎట్లు తన పూర్వపాదమెత్తి వేరొంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమకించు తృణజలూకయును బోలే. ఒక వ్యక్తి చచ్చిపోగానే వాడి శరీరం ఇక్కడే విడిచిపెడతాడు, ఆత్మ మాత్రం ఒక దివ్య శరీరము యాతనా శరీరంలోకి వెళ్ళి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం అవుతుంది. ఈ ప్రయాణం అయ్యేటప్పుడు కూడా ఎవరు వస్తారు ఈ శరీరం వెనకాతల అంటే, వాడు చేసిన కర్మ. మనిషి చావడానికి ముందే ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వీడేం టక్కన తెచ్చిపెడుచుమా? యమధర్మరాజు గారు ఏం చేస్తారు, వీడు పాపాత్ముడా పుణ్యాత్ముడా? పద్మాగర్ గారు పురాణం చెబుతూ ఉంటే అక్కడ హాల్లో కూర్చుని పురాణం విన్నారా, బయటకు వెళ్ళి టీ తాగుతూ ఉన్నారా? టీ తాగితే వీడి కోసం నల్లని భయంకరమైన ఒక శరీరం ఉంటుంది, దుబ్బు శరీరం, దానికి యాతనా శరీరం అని పేరు. అది సిద్ధంగా పెడతాడు. కాదు, శ్రద్ధగా కూర్చుని పురాణం వింటే చాలా అందమైన దివ్య శరీరం ఒకటి తయారు చేసి పెడతాడు. పుణ్యాత్ముడిని అయితే ఈ ప్రాణం తీసి అందులో ప్రవేశపెడతాడు దివ్య శరీరంలో, పాపాత్ముడిని ఈ యాతనా శరీరంలో ప్రవేశపెడతాడు. ఈ శరీరం సిద్ధంగా ఉంటేనే అప్పుడు ప్రాణం బయటకు తీస్తాడు ఆయన. అంటే ఇంకో సిద్ధంగా ఉండాలి ఒకటి, మనం కాలు తీసి కాలు కింద పెట్టాలంటే కింద నేల లేకుండా ఎక్కడ పెడతాం? విమానమైనా ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంటేనే అప్పుడు కిందకు దిగుతుంది, లేకపోతే ఆకాశంలో తిరగవలసిందే కాసేపు, ఖాళీ లేకపోతే ఎయిర్పోర్టు అక్కడే తిప్పుతూ ఉంటారు కాసేపు. అలాగే ఈ ఆత్మకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ ఆత్మ శరీరము నుంచి బయటికి రావాలంటే దీనికోసం మరొక శరీరం సిద్ధంగా ఉండాలి. దానికి ఉదాహరణ చెప్పాడు, యథా తృణజలూకైవా, నీటిలో ఓ జలగ కొట్టుకుపోతుందట, దానికి తృణజలూక గడ్డి మీద తిరిగేటటువంటి జలగ అని పేరు. ఈ జలగ ఓ గడ్డి పరక దొరకగానే ఆ గడ్డి పరకని పట్టుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఇంతలో దానికి ఇంకొక గడ్డి పరక ఎక్కడైనా కనబడితే ఆ కొత్త గడ్డి పరకని దూరం నుంచే చూచి వెనక భాగంతో అంటే వెనక కాళ్ళతోటి గడ్డి పరకని ఇలా పట్టుకుని ముందు భాగం సాగదీసి ఆ కొత్త గడ్డి పరకని పట్టుకుంటుంది. ఈ ముందు భాగానికి కొత్త గడ్డి పరక దొరికిందా, అప్పుడు టక్కున ఆ గడ్డి పరక మీదకి ఈ శరీరాన్ని చేరుస్తుంది. అంటే కొత్త గడ్డి పరక దొరికేదాకా పాత పరకని పట్టుకుని అది దొరకగానే దీన్ని వదిలేసి అది ఎక్కుతుంది. మళ్ళీ ఇంకో పరక దొరికితే దాన్ని పట్టుకుని దీన్ని వదులుతుంది. మన శరీరములు గడ్డి పరకలు, ఆ జలగల లాంటి వాళ్ళం మనం. జలగ అంత తేలిగ్గా వెళ్ళదు, మన ప్రాణం కూడా అంతే. ఎప్పుడు పోతామని తెలిసినా ఈ శరీరాన్నే పట్టుకుందాం అనుకుంటాం. ఒక గడ్డి పరకకి ఎంత విలువ ఉందో ఈ శరీరానికి కూడా అంతే విలువ ఉంది. ఇంకా నన్ను అడిగితే గడ్డి పరకే విలువ ఎక్కువ, మన శరీరానికి అసలు విలువ లేదు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందరూ పక్కన చేరి మా ఆయన మా ఆవిడ అని ప్రేమగా చూసే ఈ జీవులే వీడు పోయి కుళ్ళు వాసన వస్తుంటే తొందరగా తీసుకుపోండి కాఫీ తాగడానికి లేదంటారు. కాఫీకి ఉన్న విలువ కూడా ఈ శరీరానికి అప్పుడు ఉండదు ఈ పాపికి. అయినా వీడి శరీరములోనే ఉండాలనే మమకారంతో ఉంటాడు. అందువల్ల నాయన జలగ గడ్డి పరకని విడిచి మరో పరక పట్టుకున్నట్టే ప్రాణులు కూడా ఈ శరీరాన్ని విడిచి మరో శరీరం ధరిస్తారు. ఇంకో శరీరం ధరించేదాకానే ఈ శరీరము. అప్పుడు కూడా ఎవరు వస్తారు, మనం చేసిన పాపపుణ్యాలు వస్తాయి. అందుకే వెంట వచ్చు కర్మ విసరంబు, మనము చేసిన కర్మల యొక్క సమూహం. కర్మలంటే ఈ చేసిన పనులన్నీ అనమాట. ప్రతి పనికి ఏదో ఒక ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫలితము లేని పని అంటూ ఉండదు. కనపడతాయి కొన్ని, కనబడవు కొన్ని. ఏదో ఉద్యోగం చేస్తే జీతం కనపడుతోంది, వ్యాపారం చేస్తే డబ్బు కనపడుతోంది, కానీ పుణ్యం కనపడదలాగా. అన్ని ఎక్కడ కనపడతాయి? వాయువు కనపడుతుందా? సుఖం అంటే ఏం చెబుతాం? సుఖం కనపడదు, అనుభవించడమే. అలాగే ఈ కర్మల యొక్క ఫలితములు కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. ఈ చచ్చిన తర్వాత వీడు చేసిన పాపకర్మలు అతి భయంకరమైన క్రూర కఠోర యమదమష్ట్రలలోకి తోసేస్తాయి. అదే పుణ్యకర్మలైతే స్వర్గాది ఊర్ధ్వలోకాలకి తీసుకెడతాయి. అది తెలుసుకోలేక ఈ అజ్ఞాని ఇతరులను చంపి తాను సుఖపడదాం అనుకుంటాడు. ఇతరులను చంపితే ఈ పాపం వెంట రాకుండా ఉంటుందా? ఇంకోసారి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వీడిని పట్టు పీడిస్తూనే ఉంటుంది.